హాయ్ నేస్తాలు. మొత్తానికి మన ధీరసింహుడు మూడు ప్రశ్నలకి సమాధానాలు చెప్పేశాడు. మర్నాడు ధీరసింహుడు సులోచన వద్దకు వెళ్ళగా ఆమె ఉచిత మర్యాదలతో అతన్ని కూర్చోబెట్టి తన సమస్య చెప్పింది. నైరుతి దిక్కున ఒక మాయా స్నానాల గది ఉన్నది. దాన్ని పుట్టుపూర్వత్రాలు నాకు చెప్పాలి అనే వరకు యథా ప్రకారం గడువు తీసుకుని ధీరసింహుడు నైరుతి దిక్కుకి బయలుదేరాడు. కొంత దూరం వెళ్లే వరకు అతనికి ఒక పట్టణం కనిపించింది. ఆ పట్టణం పొలిమేర దాటగానే ఒక బావి కనపడింది. ఆ బావి దగ్గర దుఃఖంతో ఉన్న ముసలి దంపతులు వారి చుట్టూ మూగిన చాలామంది జనం కనపడ్డారు. ఈ చిత్రం ఏమిటా అని ధీరసింహుడు అక్కడి వాళ్ళను అడిగేసరికి, అయ్యా, ఈ ముసలి వాళ్లకు ఒక్కగానొక్క కొడుకు. వారం రోజుల క్రిందట పాపం అతనికి పిచ్చెత్తి గభీమని ఈ బావిలో దూకాడు. పోనీ దూకినవాడు చచ్చాడని అనుకుందామా అంటే ఇప్పటి వరకు వాడి శవం పైకి తేరలేదు. అందుకని ముసలివాళ్ళు నిద్రాహారాలు లేక ఇలా విలపిస్తూ ఉన్నారు అంటూ వారు చెప్పారు. ధీరసింహుడు ఒక్క నిమిషమైనా ఆలస్యం చేయక ఆ వృద్ధులతో, మీరు దుఃఖించక ఇక్కడనే వేచి ఉండండి, ఒక్క చిటికలో మీ అబ్బాయిని తీసుకువచ్చి మీ ఎదుట పెడతాను అని చెబుతూనే బావిలోకి దూకాడు. అతని సాహసానికి అందరూ ఆశ్చర్యపోయారు. అతను ఆ బావిలోకి దూకి లోతు కొట్టబోయే వరకు కాలికి నేల తగిలింది. ధీరసింహుడు ఆగి అటు ఇటు చూడగా ఒక రహస్య ద్వారం కనపడింది. ఆ ద్వారం గుండా వెళ్ళి అతను ఒక పూల తోట చేరుకున్నాడు. తోటలో ఒక దివ్య భవనం కనపడేసరికి అతను ధైర్యంతో ఆ భవనంలోకి ప్రవేశించాడు. భవనం మధ్యన ఒక పెద్ద హాల్ ఉన్నది. హాల్ అంతా దేదీప్యమానమైన మణిదీపాలతో వెలిగిపోతున్నది. అక్కడ చాలామంది దేవతా స్త్రీలు కూర్చుని ఉన్నారు. వారి మధ్య చుక్కలలో చంద్రుని వలె అపురూప సుందరమైన ఒక రాజకుమారి, ఆమె పక్కన ఒక చక్కటి రూపశి అయిన యువకుడు కూర్చుని ఉన్నారు. రాజకుమారి దేవతాస్త్రీయే కానీ యువకుడు మాత్రం మానవ జాతికి చెందినవాడు. ఈ యువకుడు ముసలి దంపతులు కుమారుడే అయి ఉంటాడని ధీరసింహుడు వెంటనే గ్రహించి ఆ యువకుడిని పేరు పెట్టి పిలిచి, అబ్బాయి, నీ తల్లిదండ్రుల పాపం నీ కోసం ఒక్క పెట్టుగా శోకిస్తూ ఉంటే నీవిక్కడ విలాసాలతో ఇలా కాలం గడపటం న్యాయమేనా అని అడిగే వరకు యువకునికి తన తల్లిదండ్రుల సంగతి జ్ఞాపకం వచ్చి సిగ్గుతూ తల వంచుకున్నాడు. అప్పుడు ధీరసింహుడు జాలి పుట్టించే మాటలతో ఆ ముసలి తల్లిదండ్రుల స్థితిని వర్ణించి చెప్పేసరికి రాజకుమారి మనస్సు కరిగిపోయి యువకుడు తల్లిదండ్రులను చూసి రావడానికి అనుమతించింది. ధీరసింహుడు యువకుడిని వెంటబెట్టుకు వస్తూ, అబ్బాయి, అసలు నీవు ఈ బావిలో ఎందుకు దూకావు అని అడిగే వరకు అతను ఇలా చెప్పనారంభించాడు. ఒకనాడు నేను బావి దగ్గర నిలబడి ఉండగా బావిలో దేవతా స్త్రీలు కనిపించారు. అప్పటి నుంచి నాకు పిచ్చెత్తినట్టు ఉండి ఉండబట్టలేక ఒకరోజున అందులో దూకేశాను అని యువకుడు తన కథ చెప్పగానే ధీరసింహుడు అతన్ని బయటకు తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగెప్పాడు. బతికి వచ్చిన కొడుకుని కల్లారా చూసుకున్న తల్లిదండ్రుల సంతోషానికి మేరలేకపోయింది. వాళ్ళు పుత్రభిక్ష పెట్టిన ధీరసింహుణ్ణి వేణోళ్ళ పొగిడి దీవించారు. అక్కడి నుంచి ధీరసింహుడు మళ్ళీ తన తోవన తను పోతూ ఉండగా ఒక పట్టణం తగిలింది. అక్కడ మాయ స్థానాల గదిని గురించి ఎవరిని అడిగినా మాకు తెలియదంటే మాకు తెలియదన్నారు. కానీ చివరికి ఒక వృద్ధుడు మాత్రం ధీరసింహుని చూసి, నాయన, ఆ స్నానాల గది వద్దకు వెళ్ళిన వాడెవ్వరూ తిరిగి రాలేదు, అందుకనే ఆ పట్టపురాజు గది లోపలికి ఎవ్వరూ పోకుండా కాపలా పెట్టాడు. వృధాగా ఎందుకు ప్రాణాలు పోగొట్టుకుంటావో నా మాట విని తిరిగి వెళ్ళిపో అన్నాడు. ధీరసింహుడు ఎంతమాత్రం చలించక, చెబితే కానీ వీల్లేదన్నాడు. అందుచేత ఆ తప్పనిసరి అయి వృద్ధుడు ఆ మాయా స్థానాల గది ఉండే పట్టణానికి దారి చెప్పాడు. వృద్ధుడు చెప్పిన దోవన వెళ్ళి ధీరసింహుడు ఆ పట్టణం చేరుకున్నాడు. అప్పటి నుంచి ధీరసింహుడు రోజుకొక రకపు చిత్రమైన బహుమానాలు తీసుకుని వెళ్ళి రాజుకు సమర్పిస్తూనే ఉండగా రాజు చాలా సంతోషించాడు. ఇలా ఉండగా ఒకనాడు రాజు ధీరసింహంతో, ఎప్పుడూ నీవే నాకు ఎన్నెన్నో బహుమతులు ఇస్తున్నావు కానీ నన్ను ఎన్నడూ ఏమీ కోరవేమిటి అనే వరకు నా కోరిక తప్పక తీరుస్తారా అని అడిగాడు ధీరసింహుడు. అందుకు రాజు సంశయించక అడగవలసింది, నా రాజ్యం కావాలన్నా ఇస్తాను, చివరికి నా ప్రాణాలు కోరినా అర్పిస్తాను అని అభయమిచ్చాడు. ఈ వాగ్దానం తీసుకున్న ధీరసింహుడు, అయితే రాజా, మాయస్థాన నగరానికి వెళ్ళటానికి అనుమతి ఇప్పించండి అని కోరాడు. పాపం రాజు చిక్కుల్లో పడ్డాడు. అక్కడికి ధీరసింహుడు వెళ్ళటం రాజుకి సుతరాము ఇష్టం లేదు, అయినా ఘాటు తప్పక వీల్లేదు. నీకు ఈ సలహా ఏ పాపాత్ముడు చెప్పి ఉంటాడో ఆ మాయలో పడి వాళ్ళెవ్వరూ తిరిగి రాలేదు, కనుక ఇది తప్పించి మరేదైనా కోరుకో అని అనేక విధాలు నచ్చజెప్పి చూశాడు. కానీ ధీరసింహుడు వినలేదు. చేసేది లేక దుఃఖిస్తూనే రాజు చీటీ రాసి ఇచ్చాడు. ఆ చీటీ తీసుకున్న ధీరసింహుడు మాయాస్నానాల గది వద్దకు వెళ్ళాడు. ద్వారం దగ్గర ఒక పలక మీద ఈ మాయలో పడి వాళ్ళెవ్వరూ తిరిగి రాలేదు అని వ్రాసి ఉన్నది. అక్కడ చాలామంది ఫారా వాళ్ళు కాపలా కాస్తున్నారు. వాళ్ళు కూడా ధీరసింహుని అనేక విధాలు నచ్చజెప్పి చూశారు, కానీ లాభం లేకపోయింది. విధిలేక వాళ్ళు తలుపులు తెరిచి ధీరసింహుని లోపలికి పంపించారు. ధీరసింహుడు లోకలికి వెళ్ళాడు లేదు, తలుపులు డభీమని వాటంతట అవే మూసుకున్నాయి. అతను వెనక్కి తిరిగి చూసేటప్పటికీ తలుపులు లేవు, గోడలు లేవు. మరికొంత దూరం వెళ్ళేసరికి ఒక మంగలి ఎదురు వచ్చి ధీరసింహుని ఒక విశాలమైన గదిలోకి తీసుకుపోయాడు. గది అద్దంలా శుభ్రంగా ఉంది. ఆ మంగలి ఒక తొట్టెలో చల్నీళ్ళు వేడినీళ్ళు కలిపి రెండు చెంబులు నీళ్లు ధీరసింహునికి పోసి ఒళ్ళు తోమాడు. మూడవ చెంబు నీళ్లు పోసేసరికల్లా ఢామ్ అని ఒక పెద్ద శబ్దం పుట్టి చీకటి కమ్మింది. ధీరసింహుడు కళ్ళు తెరిచి చూసేటప్పటికీ మంగలి, తొట్టె, చెంబు అన్నీ మాయమైనాయి. కానీ నీరు మాత్రం అంతకంతకు పొంగిపోయి ధీరసింహుని గొంతు వరకు వచ్చింది. ఇదేమిటా భగవంతుడా అని అతను చింతిస్తూ ఉండగా గదిపైన కప్పుకి వేలాడుతున్న గొలుసు ఒకటి కంటబడింది. ఒక్కసారిగా అతను ఎగిరి ఆ గొలుసు పట్టుకోలాగాడు. వెంటనే మళ్ళీ పెద్ద శబ్దమై కటిక చీకటి కమ్ముకుంది. ధీరసింహుడు కళ్ళు తెరిచేసరికి ఆ గది లేదు, నీళ్లు లేవు. శుభ్రమైన పొడి నేలను అతను నిలబడి ఉన్నాడు. అక్కడ నుంచి ధీరసింహుడు ఎంత నడిచినా అంతులేదు, పొంతూ లేదు. అతనికి అంతంగా ఆకలైంది. సమీపంలోని కొన్ని పలవృక్షాలు కనిపించగా ఆ పళ్ళు కోసుకుని తిన్నాడు. కానీ అవి ఎన్ని తిన్నా ఆకలి తీరలేదు. అలానే ధీరసింహుడు కొంత దూరం వెళ్ళగా ఒక మండపం కనిపించింది. ఆ మండపం చుట్టూ వేల కొద్ది రాతి గ్రహాలు పడి ఉన్నాయి. జీవం మాత్రం లేదు, కానీ చూడటానికి అవి అచ్చం మనుషుల్లాగానే కనబడుతున్నవి. ఆ మండపానికి ఎదురుగా రాతి అరుగు మీద ఒక ధనస్సు బాణాలతో నిండిన అంబులి పొది కనిపించింది. ధీరసింహుడు మెల్లగా ఆ మండపం దగ్గరకు వెళ్ళి చూడగా దాని కప్పుకి ఒక పంజరం వేలాడింది. ఆ పంజరంలో పంచవనెల రామచిలక ఉన్నది. ఆ సమీపంలో ఒక రాతి పలక మీద ఇలా వ్రాయబడింది, 1000 సంవత్సరాల కిందట ఈ హర్ష మహారాజు వేటకి వెళ్ళగా ఆయనకి ఒక కొండ దగ్గర అపురూపమైన ఒక జీవమణి దొరికింది. అటువంటి మణి ఈ భూలోకంలో మరెక్కడా లేదు. ఆయన చనిపోయే ముందు ఆ మణిని ఈ చిలుక చేతం రింగించి చిలుకను ఈ పంజరంలో బంధించి ఆ మాయా స్నానాల గదిని సృష్టించి చిలుకను స్నాన నగరంలో ఉంచాడు. ఆ మాయని ఛేదించి మణిని పొందటానికి ఒక్కటే ఉపాయం ఉంది. రాతి అరుగైన ఉన్న ధనస్సుకు బాణం ఎక్కుపెట్టి 3 దెబ్బల లోపల చిలుక ఎడమ కన్ను మీద కొట్టాలి. అలా కొట్టలేని వాడు వెంటనే చిలుగా మారిపోతాడు. ఇది చదివి ధీరసింహుడు 4 వైపులా పడి ఉన్న రాతి విగ్రహాలు చూసేసరికి సంగతి అంతా అర్థమైంది. ఈ మాయలో పడి ఆకలి దప్పికలు ఎలాగో చావక తప్పదు కదా. ఆయన అదృష్టం ఎలా ఉంటుందో తేల్చుకుందామనుకుని ధీరసింహుడు బాణం ఎక్కుపెట్టి గురి చూసి వదిలాడు. దెబ్బ తగులుతుందనగా చిలుక పక్కకు తప్పుకుంది. వెంటనే ధీరసింహుని ఒళ్ళు మోకాల వరకు రాయిగా మారిపోయింది. కాళ్ళు లేవలేదు. ఎలానో శ్రమపడి 2వ బాణం వదలక అది కూడా తప్పిపోయింది. అందుచేత అతను నడుం వరకు రాయిగా మారిపోయాడు. పట్టు వదలక 3వసారి అతను బాణం వదిలేసరికి అది సరాసరి పోయి చిలుక ఎడమ కంటికి తగిలింది. దెబ్బతో చిలుక పంజరల నుంచి బయటకు వచ్చేసింది. వెంటనే మేఘాలు కమ్మి మెరుపులతో ఉరుములతో అపరిమితంగా వర్షించడం ప్రారంభించింది. మొదట ధీరసింహుడు ఇంకేముంది, నేను రాతి విగ్రహం అయిపోయాననుకున్నాడు. కానీ మరికొంచెం సేపటికి సద్దుమణిగి అతను కళ్ళు తెరిచి చూసేటప్పటికీ స్నానాగారము, చిలుక అన్నీ మాయమైనవి. కొంత దూరంలో మణి మాత్రం దగదగా మెరిసిపోతూ ఉన్నది. ధీరసింహుడు పరిగెత్తుకుని వెళ్ళి ఆ మణిని తీసుకుని రాతి విగ్రహాలకు తాకించేసరికి వాటన్నిటికీ మామూలు స్వరూపాలు వచ్చేసి ఆ మనుషులందరూ ధీరసింహుని చుట్టూ మూగారు. ఈనాటికి తమకు ముక్తి కలిగించిన ధీరసింహుని వాళ్ళు అనేక విధాల పొగడవచ్చారు. ధీరసింహుడు వీరిని అందరినీ వెంటబెట్టుకు వెళ్ళి పట్టపు రాజుతో ఈ సమాచారం అంతా చెప్పాడు. ఇది విని రాజు కూడా ధీరసింహుని సాహసానికి, పట్టుదలకి, ఉపకార బుద్ధికి మెచ్చుకుని చాలా సంతోషించాడు. ఆ రాజు ధీరసింహునికి అనేకమైన కానుకలు ఇచ్చి సన్మానించి తన వెంట సులోచన ఉంటే నగరానికి తన బట్టలను తోడిచ్చి పంపాడు. ధీరసింహుడు వచ్చినట్టు తెలియగానే సులోచన ఉచిత మర్యాదలతో అతన్ని ఆదరించి కూర్చోబెట్టి అతను చెప్పిందంతా శ్రద్ధతో విన్నది. చివరకు ఆమె ధీరసింహుని, నీవు మాయా స్నానాల గదిని గురించి తెలుసుకుని వచ్చావు, చిత్రకథ అంతా యథార్థము, నీ వల్ల శాప విముక్తి పొందిన వాళ్ళందరూ నీ కీర్తిని దేశదేశాల తీసుకుపోయి చెప్పుకుంటున్నారు. అసలు ఈ మాయను సృష్టించిన పట్టపు రాజునే నీ చాకచక్యం వల్ల మెప్పించగలిగావు. ఇంతవరకు బాగానే ఉంది. నీవు రేపు వచ్చినట్టయితే ఆఖరిది, 5వది అయినా నా ప్రశ్న చెబుతాను అని ఆమె ధీరసింహుని సాగనంపింది. మరి ఆఖరి రోజు ఏం జరుగుతుందో రేపటి కథలో తెలుసుకుందాం. మీ జాబిల్లి.